ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు కాకినాడ శ్రీ 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 తిదండి రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో మన అందరికీ చాలా ప్రముఖ ప్రామాణికమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీతలో అపారమైన జ్ఞానం నిక్షేపించి ఉంది. దానిని అన్ని స్థాయిల వారికి అందజేయాలనే ఒక దివ్య సంకల్పంతో ప్రశ్నోత్తరాల రీతితో శ్రీకృష్ణ అర్జున సంవాదాన్ని అందజేశారు. నేటి వరకు మనం 126 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈవేళ 127 భాగం, అంటే 6వ అధ్యాయంలో 9వ శ్లోకం దగ్గర ఉన్నాం. దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు స్వామివారు. కాశ్యపహన్ వయ సంజ్యాతం శరణ్యార్య పదాస్థితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వామివారి అందించిన గ్రంథ పరంపరలో 3వ గ్రంథం, దానిలో 71వ భాగం, అంటే 2333వ ప్రశ్నతో నేటి కార్యక్రమం ప్రారంభం. అడిగాను రామానుజదాసు, రా వచ్చావా? నిన్న మనము 6వ అధ్యాయంలో ఉన్నాం కదూ, దానిలో యోగి దశ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, మరి దాన్నే కొనసాగిద్దామా? అడిగాను. మహాభాగ్యం స్వామి, 9వ శ్లోకంలో పదాలు కొంచెం తమాషగా కనిపించాయి స్వామి. ఏమిటంటే సుహృత్తులన్నీ మిత్రులు అని అంటూ ఉన్నాయి. ఈ రెండిటికి ఒకటే కదా అర్థం, అలా రెండు రకాలుగా ఎందుకు చెప్పారు అని. అలాగనే అరి అనేది శత్రువు అని కదా అర్థం వస్తుంది. అరి అంటే ద్వేషించేవాడే కదా, అయినా సరే రెండు పదాలుగా ఎందుకు చేశారు అని. అలాగనే మరొకటి ఉదాసీనులు అని ఒకసారి, మధ్యస్థులు అని ఒకసారి వచ్చింది. ఇవి వేరే వేరే కాదు కదా, ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి కదా స్వామి. సరే, నువ్వు చెప్పినవన్నింటినీ చూస్తే వాడుకలో మనం పర్యాయ పదాలుగా వాడేస్తున్న మాట వాస్తవమే, కానీ చిన్న చిన్న తేడాలున్నాయి. మరి సుహృత్తు అంటే వయస్సుతో నిమిత్తం లేకుండా హితం చేసేవాడు, మిత్రుడంటే సమాన వయస్కుడై హితం చేసేవాడు. కారణాన్ని అనుసరించి అనర్థం చేసేవాడేమో శత్రువు, జన్మసిద్ధంగానే అనర్థం చేసేవాడు ద్వేష్యుడు. కారణం లేదు కనుక మంచి చెడు చేయని వారు ఉదాసీనులు. జన్మసిద్ధంగానే ఎవరికీ ఉపకరించక అపకరించక ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మధ్యస్థులు. అర్థమైందా? అడిగాను. ఇంతకీ ఈ ఆత్మ సంయమ యోగాన్ని ఎలా చేయాలి, మనస్సు ఎలా నిగ్రహించాలి, ఈ విషయాన్ని కూడా కొంచెం వివరించండి అడియన్. ఇక్కడ ఒక విషయం, నువ్వు అవగాహన లోపం లేకుండా జాగ్రత్త పడాలి. నదీ ప్రవాహానికి ఆనకట్ట కడతారు అవునా, ఆ తర్వాత కాలువల ద్వారా ఆ నీటిని తమకి కావలసిన ప్రాంతాలకి తరలించుకుంటూ ఉంటారు. అదే ఆత్మ సంయమ యోగం అని గ్రహించవచ్చు. అడిగాను. అర్థం కాలేదు, మీ ఉద్దేశం ఒక్కసారి నాకు చెప్పరా? నదికి కేవలం ఆనకట్ట కట్టి ఊరుకుంటే అది ఊళ్ళని ముంచేస్తుంది అవునా, అనర్థం దానికి కారణమవుతుంది. అలాగే ఈ మనస్సుని కూడా నిగ్రహించడం చేస్తే అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. అది యోగ విరమణ అనంతర దశలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత దానిని తగినట్లుగా మళ్ళించడం కూడా చేయవలసిన బాధ్యత ఉంటుంది. అడిగాను, బాగుంది, కానీ ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటారు? ఎక్కడ ప్రారంభించుకోవాలి? ఎలాగా ఇది గ్రహించి ఆచరించవచ్చు? అలాగే ఓ ఇక్కడి నుంచి అవే సాగిస్తారు కృష్ణ పరమాత్మ. 10వ శ్లోకం చదువుతున్నాను, విను. యోగీ యుంగీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ. మరొక్కసారి శ్లోకం. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ. యోగి సతతం ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ రహసి స్థితః సన్ ఆత్మానం యుంజీత. అంటే ఈ యోగం చేసేవాడు ఎల్లప్పుడూ ఏకాకీ చిత్తమును నియమిస్తూ ఆశలు లేనివాడై ఏమీ స్వీకరింపని వాడై రహస్యంలో ఉండి ఆత్మను యోగమందు ఉంచుకోవాలి. అడియను లాభం లేదు, అడియను అర్థం కాలేదు, అంతా కన్ఫ్యూజ్గా ఉంది. రహస్యమందుండి అంటూ మళ్ళీ ఏకాకి అని అనడం ఏమిటని చూడనైనా, 10 మంది కలిసి రహస్య ప్రదేశంలో కూర్చొని యోగం చేయవచ్చు కదా. అలా పనికిరాదని చెప్పడం కోసమే ఏకాకి అని కూడా అన్నారు. అడిగాను, రహస్య ప్రదేశం అంటే ఎవరికీ తెలియని ప్రదేశమనైనా అర్థం? కాదు, రహస్య అంటే ఎవరూ లేని చోటు అని అర్థం. అది సులభమే కదా. ఆహా, కాదు, ఎటువంటి అలికిడి వినపడకూడదు కూడా. అంటే శబ్దాలు ఉండకూడదా స్వామి? అంటే పశుపక్ష్యాదులు శబ్దాలున్నా పర్వాలేదు, మనకు అర్థం కావు గనక. మానవ సంభాషణల శబ్దాలు చెవినబడిన పడని చోట ఉన్నప్పుడే మనకు ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఎటువంటి మానవుల యొక్క శబ్దాలు చెవిన పడకూడదు అని గుర్తుపెట్టుకోండి. అడిగిన అలాగనే సతతం అన్నారు కదా, ఇక జీవితాంతం అలా ఒంటరిగా ఉండిపోవాలా? ఏ, అది అసాధ్యమైన పైన? అసాధ్యమేం కాదే, ఆచరణ యోగ్యం కాని వాటిని గీతాచార్యుడు చెప్పనే చెప్పడు. ఇక్కడ సతతం అంటే ఎప్పుడు యోగానికి సిద్ధపడినా అని అర్థం. స్వామి, ఆశ లేకపోవడం, స్వీకరించకపోవడం ఇవి ఏమిటి? ఓ, నిరాశీ అని కదా శ్లోకంలో ఉంది. ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తున్నవాడు కనుక తదితరమైనటువంటి విషయాలను ఎవరైనా తనకి అందించాలనే ఆశ ఉండకూడదు. అపరిగ్రహ, తాను ఆశ పడనప్పటికీ తనంత తను వచ్చింది కదా అని సమర్థించుకొని దేనిని స్వీకరించకూడదు. అడిగాను, అడిగాను, బాగుంది, అడిగాను, నిజమే. మరి సామాన్యుల విషయంలో ఇవి సాధ్యపడతాయంటారా? చెప్తాను విను. చిరకాలం కర్మయోగాన్ని అభ్యసించి అది తనంత తాను జ్ఞానయోగంగా పరిణతి చెందియున్నవాడికి ఈ పాఠం. వాడికి ఆత్మదర్శనమందు ప్రీతి అప్పటికే కలిగిపోయి ఉంటుంది గనుక సాధ్యమే. మరొక్కసారి చెప్పండి స్వామి, ఇక్కడ సమన్వయం. ఇప్పుడు అమెరికా గురించి వినగా 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 ఆ దేశాన్ని చూడాలనే కోరిక ఒకటి కలుగుతుంది. సరే, ఆ తర్వాత అమెరికా అంటే ప్రీతి పెరుగుతుంది. ప్రీతి కలగగానే ఇక వీసా కోసం ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అలాగే కర్మయోగ జ్ఞానయోగ దశలలో ఆత్మయందు రతి కలగడం సహజం. వాడు చేసే ప్రయత్నం పక్కదారి పట్టకుండా ఉండడానికి సూచనల పరంపర నడుస్తోంది. అర్థమైందా? అడియన్, అర్థమైంది, అర్థమైంది అడియన్. విషయం తెలుసుకుని ఉపన్యాసాలలో మాత్రం చెప్పే వాళ్ళ కోసం కాదని కదూ మీరు అంటున్నారు. నువ్వు ఉపన్యాసాలని అంత తేలిగ్గా కనిపిస్తున్నాయా నీకు అలా మాట్లాడుతున్నావు? ఉపన్యసించడం కూడా ఒక తపస్సే సుమా. స్వాధ్యాయ ప్రవచనము కూడా తపస్సులే అని ఉపనిషత్తు చెప్పింది. ప్రవచనం అంటే మననమే. అందుచేత చెప్పగా 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 ఆత్మ విషయమందు ప్రీతి కలగడం ప్రయత్నించడం అసాధ్యమేమీ కాదు. సరే అడియన్, అది కొంచెం మనస్సు పూర్తిగా లేకపోయినా సరే ఒప్పుకుంటున్నాను అడియన్. ఇంకా ఎలా ఉండాలో చెప్పండి. ఆత్మ సంయమ యోగం ఆచరించేటప్పుడు వరుసగా 11-12 శ్లోకాల్లో అవే కనిపిస్తాయి చూడు. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్యతం నాతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనకృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఇవి 11-12 రెండు కలిపి చెప్పుకుంటే గానీ అన్వయం సరిగ్గా రాదు. అందుకని మరోసారి శ్లోకాలు చెప్పన. శుచ ఉదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. బాగుంది అడియన్. రెండు శ్లోకాలకి అన్వయం కలిపి చెప్పేస్తారా స్వామి? అవును. శుచ ఉదేశే స్థిరం న అతి ఉచితం న అతి నీచం చేలాజిన కుశోత్తరం ఆత్మనః ఆసనం ప్రతిష్టాప్య తత్ర ఆసనే ఉపవిశ్య మనః ఏకాగ్రం కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఆత్మవిశుద్ధయే యోగం యుంజాత్. అడియన్, తాత్పర్యం కొంచెం వివరంగా వివరిస్తారా? అలాగే, యోగాభ్యాసానికి కావలసినటువంటి ప్రదేశం ఎలా ఉండాలో మొదట వివరిస్తున్నారు. అది శుచిగా ఉండాలి అంటే కేవలం శుభ్రంగా ఉండాలని అర్థం కాదు. ఆ స్థలం ఎవరిదో వారు ఎటువంటి వారో చాలా ముఖ్యం. అవునా స్వామి? అంత తేడా ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. ఒక వ్యక్తి భావాలు ఆ వ్యక్తి నివసిస్తున్న లేదా నిర్వహణలో ఉన్న స్థలానికి వస్తువులకి కూడా సంక్రమిస్తాయి. ఆ వ్యక్తి సత్వరజస్తమో గుణాలు ఆ స్థలాల వస్తువులలో ప్రతిబింబిస్తాయి. అబ్బో, ఇది చాలా కష్టమే మరి. మరి అవును. మరి ఆలయాల్లో ఇళ్లల్లో భగవంతుడి సమీపంలో ఉంచిన వస్తువులని మనం పరమ పవిత్రంగా చూస్తున్నామంటే అర్థం భగవత్ సామీప్యంలో ఆ వస్తువుల మీద ప్రభావం చూపినట్లే కదా. ఒక క్లబ్బులో జపము పారాయణం చేయడం కన్నా ఒక ఆలయంలో చేయాలని ఎందుకు సిద్ధపడతాం? స్థల విశేషమనే కదా. అడియన్, శుచి అంటే ఇంత అర్థం ఉందా? కేవలం తుడవడం తడిగుడ్డ పెట్టి రాయడం లాంటివి చేయడమే శుచి అని అనుకుంటూ ఉంటాం స్వామి మేము. అవి ఎలాగూ చెయ్యాలి. అంతకన్నా ముందు చేయవలసినది ఏ స్థలంలో కూర్చుంటామో ఆ స్థలం ఎవరిదో తెలుసుకోవడం, ఆ వ్యక్తి స్వభావం నడవడిక తెలుసుకోవడం, ఓనర్ కాక వేరే వారు నిర్వహిస్తూ ఉంటే అది తెలుసుకోవాలి. అంటే ఎలా ఉండాలండి అరే అతడు? అతడు ఎట్లా ఉంటే సరిపోతుందంటారు? వాడు నాస్తికుడు అవ్వకూడదు ముఖ్యంగా. అంటే వేదమందు విశ్వాసం కలిగి ఉన్నవారై ఉండాలి. వేదానికి వక్రభాష్యం చెప్పేవారై ఉండకూడదు. వేదంలో చెప్పిన దేవుళ్ళనే ఆరాధిస్తున్నా, ఆ దేవుళ్ళు రజస్తమోగుణ ప్రాచుర్యం ఉన్నవారు కాకూడదు. ఆ స్థలం ఓనర్ నిర్వాహకులు కూడా దొంగలు మోసగాళ్ళు అవ్వకూడదు. అలాంటి స్థలాన్ని ఎంచుకోవాలి స్వామి. ఇలాంటి స్థలం దొరకడం అంటే చాలా కష్టమేమో కదా. కష్టమే మరి. తనకే సంబంధించిన స్థలమైతే ఇబ్బంది ఉండదు మరి. లేదా ఓ నదీ తీరం వెళ్ళాలి, పర్వత గుహలు, దేవాలయం, ఆశ్రమం ఇలాంటివి కూడా పనికొస్తాయి. అయితే మిగిలిన లక్షణాలు నిశ్శబ్దం ఒకటి, నిర్జనత్వం వంటివి కూడా సరిపోవాలి అక్కడ. లేకపోతే అక్కడ పాములు, తేళ్ళు, క్రూరమృగాలు, కోతులు ఇలాంటివి తిరుగుతూ ఉంటే భయం ఏర్పడుతుంది కదా. కాబట్టి ఆ స్థలాలు వదిలేయాలి. లేకపోతే మనస్సులో వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తాను జపంలో కూర్చున్నప్పటి నుంచి పాము వస్తుందో, తేలొస్తుందో, మరొకటి వస్తుందో అని భయంతో మనస్సు చెదిరిపోతుంది. అవునా అడియాను, అడియాను, నిజమేనండి అని అంటూ తర్వాత ప్రశ్న మళ్ళీ శిష్యులు కొనసాగిస్తారు. 2354వ ప్రశ్న నుంచి మరలా చూద్దాం. ఇలాగా స్వామివారు అత్యద్భుతమైనటువంటి ఆత్మ సంయమ యోగాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య కృపాకటాక్షం కలగాలని ఆశిస్తూ అడియేన్ రామానుజదాస్ సహా.